యామైతేనే నారదుని దయవల్ల వాడు ఆ భగవంతుడు అవమానించి గుర్తించి కళ్ళ మీద పడిపోయారు. అత్యంత భక్తితో ఆయన నమస్కరించారు. అప్పుడు హరి అన్నాడు తెలుసా, ఈ సప్తగిరుడి మీద యజ్ఞం చేసిన, నామస్మరణము చేసిన, మెట్లెక్కుతున్నంతసేపు గోవింద గోవిందని నన్ను తలుచుకున్న వాడికి ఏదో రూపంలో దర్శనమిస్తాను. పక్షి రూపంలో, పశువు రూపంలో, పాము రూపంలో, మానవ రూపంలో, ఏదో రూపంలో దర్శనమిస్తాను. ఆ దర్శనమిచ్చింది నా రూపంగా గుర్తించి నమస్కరిస్తే వారికి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. నీ యజ్ఞం గొప్పది, కానీ యజ్ఞంలో చిన్న లోపం యజ్ఞములు పురాణములు ప్రవచనముగా జరగకపోవడమే. అది నారదులు చేయడానికి వచ్చాక నీ యజ్ఞం సంపూర్ణమైంది అని వారికి ఆశీర్వచనం ఇచ్చి అనుగ్రహించి అదృశ్యుడైపోయాడు. అందుకని ఈసారి ఎప్పుడైనా మీరు ఈ మెట్లెక్కేటప్పుడు, సాధారణంగా మెట్లెక్కేవాళ్ళు ఎక్కువ ఉండేవారు పూర్వం, ఇప్పుడు మెట్లు కాకుండా అట్లు తిని బస్సు ఎక్కువ కారు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మెట్లెక్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఆ పై కొండ మీద నడుస్తున్నప్పుడు, పాపనాశనకేసి నడుస్తున్నప్పుడు ఎక్కడన్నా ఏ పాముయినా తిరిగితే అది పాము అనుకోకండి, భగవంతుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఆ రూపంలో వస్తారు. అందుకే అక్కడ ఎవరిని పాములు సంపవు, కొండ మీద పాము కట్టేసి వచ్చినవాడు ఎవడు లేడు. మరీ పాపం చేస్తే తప్ప నిద్రో ఇప్పుడు ఎంతకాలం వరకు కొండ మీద పావు కట్టి తెచ్చుకునేవాడు గురించి చెప్పడం ఉన్నారు లేదు. కొండ మీద ఉంది వసూలు తెరవడి తెచ్చుకోవడం అంటే అసంభవం. ఎప్పుడూ జరుగుతుందంటే ఇంకా అంతటి పాపాత్ములు అయినా అయి ఉండాలి, లేదా పరమ పుణ్యాత్ములు అయినా అయి ఉండాలట. పరమ పుణ్యాత్ములు కూడా తనలో కలుపుకుంటాడు ఆయన. ఈ రెండే కారణాలు లేకపోతే అక్కడ ఏ ప్రమాదం జరగదు. మేము చూసాం అడవి పొందులు, చూసాం అక్కడ చిరుత పులులు, చూసాం భయంకర సర్పాలు, చూసాం కొండ మీద మా అదృష్టవశాత్తు అవన్నీ పరమాత్మ స్వరూపాలుగా భావించి వాటికి నమస్కారం చేస్తే అవి కూడా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ కొండ మీద అనుక్షణము జాగరూకులపై భగవంతుని రూపాన్ని ఏ ప్రాణిలో అయినా చూడాలి. ఈ యజ్ఞం కథ చాలా గొప్పది. ఈ కథని శ్రద్ధాశక్తులతో వింటే వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞంలో భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వడం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుంది అన్నమాట. యజ్ఞం జరిగినప్పుడు పూర్వం మంత్రబలం బాగా ఉండేది కనుక సరిగ్గా పూర్ణాహుతి అయినప్పుడు అవభృత స్నానం చేసే ముందు వర్షం కురిసేది. ఇప్పుడు కూడా సరిగ్గా యజ్ఞఘట్టం దొరికినట్టు వర్షం కురిసేది. అది ఈశ్వరుడి కరుణ. ఈ సమయంలో ఎందుకు రావాలి? పొద్దుటి నుంచి మీకు ఒక కృపానే ఉందనుకో, ప్రొద్దుటి కాకుండా ఈ కాసేపట్లో ఎందుకు కురిపించాడు అంటే ఈ యజ్ఞఘట్టం మీరు విని మీరు కూడా అవభృత స్నానం చేసిన ఫలితం పొందాలి. అలా మిమ్మల్ని ఈ ఫలితానికి భాగస్వాములు చేయడానికి పరమాత్ముడు ఈ సమయంలో వరకు కురిపించాడు. స్వామి పుష్కరుడిలో అవభృత స్నానం చేయటం చాలా గొప్ప. యజ్ఞం అయ్యాక ఇక్కడ నుంచి బయలుదేరి స్వామి పుష్కరుడిలో వెళ్ళాలట. మనం మెట్లెక్కి గోవింద 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 అనుకున్న తర్వాత పైకి వెళ్ళి స్వామి పుష్కరుడిలో స్నానం చేస్తే ఈ గోవింద నామస్మరణ కూడా ఒక యజ్ఞం కనుక సరిగ్గా మీరు స్వామి పుష్కరుడిలో స్నానం చేసేటప్పుడు 3.5 కోట్ల నదులు సకల లోకాల నుంచి ఆ పుష్కరుడిలో చేరుతాయి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. స్వామివారి మెట్ల వెంబడి నడుస్తున్నారు. నడుస్తున్న సేపు వెరికబుర్లు కాకుండా గోవింద 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 అంటున్నారు. ఈ గోవింద నామస్మరణం ఒక మహాయజ్ఞం అట. ఈ యజ్ఞ ఫలితానికి పరమాత్మ సంతోషిస్తాడు. కొండెక్కాక మీరు వెంటనే పుష్కరుడిలో స్నానం చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇతడు గోవింద నామస్మరణం అనే ఒక గొప్ప యజ్ఞం చేశాడు, వీడిని అనుగ్రహించాలి అని విష్ణువు 3.5 కోట్ల నదులను ఇటు భూలోకం నుంచి, వైకుంఠం నుంచి, స్వర్గం నుంచి, కైలాసం నుంచి, అధిలోకాల నుంచి ఆ పుష్కరుడిలోకి పంపుతాడు. మీరందరూ కొలకగానే ఏమవుతున్నప్పుడు 3.5 కోట్ల జలములలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందున వైకుంఠంలో విరజానది, కైలాసంలో ఉన్న మందాకిని ఈ నదుల్లో స్నానం చేయడం అంత తేలిక కాదు. అవన్నీ ఆ సమయంలో పుష్కరుడిలో ఉంటున్నాయి కనుక ఒక్కసారి పుష్కరుడిలో మునిగితే ఇన్ని నదులలో ఒకేసారి మహాస్నానం చేసిన ఫలితం పొందగలుగుతారు. దానివల్ల ఇంక వాడి పునర్జన్మ కూడా ఉండదు. అందుకని గోవింద నామస్మరణం ఒక యజ్ఞం, పుష్కరుడిలో స్నానం 3.5 కోట్ల నదులలో స్నానం చేయడం అనే అవభృత స్నానంతో సమానం. ఇక యజ్ఞాలు చేసిన వాడికి ఎలాగో అభివృద్ధి వస్తుంది. అక్కడ యజ్ఞం చేశాక అవభృతానికి అక్కడికి వెళ్తే అన్ని నదులు చేరతాయి కనుక వాడు పుణ్యం పొందుతాడు. స్వామి పుష్కరిణి గంగానది, అదే సరస్వతి, అదే యమున, అదే కృష్ణ, అదే సమస్తం, సమస్త నదులు అందులో ఉంటాయి. మనం భక్తితో స్నానం చేస్తే, సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే చాలు, నదిలోకి అన్ని నదులు చేరిపోతాయి. ఇక కుమారధార అని ఒక గొప్ప గొప్పధార ఉన్నది అక్కడ, కుమారతీర్థం లేక కుమారధార అంటారు. మాఘే పౌర్ణమాస్యాం మహాతిథే కుమారధారికా నామ సరసి లోక పావని యత్రాస్తే పార్వతీసును కార్తికేయ అగ్ని సంభవ దేవసేనా సమాయుక్త. కొండ మీద కుమారధారకు వెళ్ళే పుణ్యాత్తులు ఎవరైనా ఉంటూ సార్ చేయొద్దండి, ఒకరో ఇద్దరో కనపడతారు, కానీ ఈసారి అయితే కుమారధారకు వెళ్ళండి. అక్కడ అందుకట్లో బోట్లు పెట్టారు, వెళ్ళేది మార్గాలు ఉన్నాయి ఇప్పుడు కదా, ఈ టేబుల్ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇంకా పడలేదు పూర్తిగా అన్ని మార్గాలు కావలేదు, కానీ తెలిసిన తర్వాత అన్ని బాగుపడిన తర్వాత ఒకసారి కుమారధారకు వెళ్ళి స్నానం చేయండి. అది మామూలు తీర్థం కాదు, స్వయముగా పార్వతీ పుత్రుడు కుమారస్వామి కార్తికేయుడు అగ్ని సంభవాన్ని కూడా అన్నారాయణ, ఎందుకంటే అగ్నిలోంచి పుట్టాడు, అగ్నిలోంచి పుట్టడం వల్ల అగ్నితో సమానమైన పవిత్రత కలిగిన వాడు, ఏమాత్రం కాలుష్యం లేని వాడు. ఆయన దేవశానతో కలిసి, తన భార్య దేవశానతో వల్లితో కలిసి ఒకప్పుడు అక్కడ ఆ తీర్థంలో స్నానం చేశాడు. ఆ కొండలో ఒక తీర్థం ఉన్నది, ఆ తీర్థం కుమారస్వామి వల్ల ఏర్పడింది, కుమారుడు అందులో స్నానం చేశాడు. అప్పటి నుంచి మృత్యుకుడు విష్ణువు కుమారుడి పేరు మీదుగా ఇది కుమారధారిక తీర్థము అని పేరు పెట్టాడు. అది లోకపావమే, సమస్త లోకాలని పవిత్రం చేస్తుంది. ఇక ఇన్ని లోకాలలో అంతకంటే గొప్ప పవిత్రమైన తీర్థం మరొకటి లేదు. ఆ తీర్థంలో ఎప్పుడూ స్నానం చేయొచ్చు, కానీ మాఘమాసంలో పూర్ణిమ నాడు అక్కడ స్నానం చేయగలిగితే ఇక వాడికి తిరుగులేని పుణ్యం వస్తుంది. మాఘమాసం పూర్ణిమ అది కూడా మధ్యాహ్న వేళ తో మధ్యాహ్న వేళాయా. స్కాంద పురాణములో వెంకటాచల మహాత్మ్యంలో ఈ శ్లోకం చెప్పబడి ఉన్నది. మాఘమాసములో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం వేళ 11:45 నుంచి 12:45 మధ్యలో ఒక గంట మధ్యలో ఈ కుమారధారలో స్నానం చేస్తే సంపూర్ణముగా కుమారుడు వచ్చి మన శరీరాన్ని నిమురుతాడు, మన పాపాలన్నీ పోతాయి, పరమ పుణ్యాత్ములు పోతాం. దాని మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. కొంతమందికి అవయవలో పోరండి, మాట సక్రమంగా లేక శరీరంలో ఎప్పుడు ఏదో ఒక నలత ఉంటే అటువంటి వాళ్ళు ఈ తిథినాడు అక్కడ స్నానం భక్తితో చేస్తే ఈ నలతలు పోతాయి, కలతలు పోతాయి, సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ మహామహిమ ఆ కుమారధార పొందది. ఒకప్పుడు ఒక ముసలాయన ఉండేవాడు, ఆయన ఎక్కడో ఉత్తర భారత వాడు, దురదృష్టవశాత్తు ఆయనకి ముసలితనం వచ్చేదాకా పిల్లలు పుట్టలేదు, కొంతమంది ఎంతకెందుకున్నా సంతానం కలగదు, చేసిన పాపాలు ఎందుకండి, ఆ పాపాల వల్ల కొందరికి సంతానం కలగదు, కొందరికి పుణ్యం వల్ల కూడా సంతానం కలగదు, పరమ పుణ్యాత్తులు గుణానుబంధం ఉండదు కాబట్టి కూడా సంతానం కలగకపోవచ్చు. కాబట్టి ఎవడు పాపాత్ముడు ఎవడు పుణ్యాత్ముడు అనేది అంత తేలికే తెలిసిన ఈయన కొన్ని దోషాలు చేశాడు. అందుకని ఒక ఆయనకి ఇంచుమించుగా 60 వచ్చేదాకా కొడుకు పుట్టలేదు. అక్కడ తీరా 60 కుమారుడు పుట్టాడు, వాడికి కౌండిన్యుడు అని పేరు పెట్టుకున్నాడు, గోత్రం పేరు అమ్మదల పెట్టుకుంటాడు. అలాగే ఆయన కౌండిన్య తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. వాడికి 17 వచ్చాయి. 17 వచ్చే సమయానికి కుర్రాడు ఆటలు ఆడుకోవడానికి అటు ఇటు తిరిగేవాడు. ఆటలు ఆడుతూ ఆ కుర్రాడు దారి తప్పి అక్కడికో అడుగులోకి పోయాడు. ఈయనకి అప్పటికి 70 వచ్చాయి. 70 పెద్ద వయసేం కాదు, కొంతమంది 80 వచ్చినా కాదు స్పీడ్గా అద్భుతంగా నడుపుతారు, చివరి మొట్టలో బ్రేకేసి శక్తి వాళ్ళకి గౌరవం తీస్తారు, ఎందుకంటే గౌరవం తీసుకుంటే పుణ్యం అది. కొంతమందికి పాతికేళ్ళకే ముసలాడుగా ఉంటారు, ఏమైనా అయిపోతారు. కొంతమంది చూస్తే ఎప్పుడు చూసినా నీరసమే, భయభక్తు వాళ్ళు ముసలివాడు. కొంతమంది 70 వచ్చిన మహోత్సాహంతో అడగలుగుతారు. అలాంటి పుణ్యాత్ములు ఈ గురంలో ఎప్పటికీ ఉన్నారు. మేము మా నాన్నగారు చూసాం ఎందుకండి, 85 కూడా దగ్గరగా తిరిగారు, మా అమ్మ అలా తిరిగింది. కాబట్టి మనం ఆరోగ్యంగా పవిత్రంగా సుఖంగా తిరగాలంటే ముందు మన శరీరంలో పుణ్యం ఉండాలి. ఇప్పుడు ఈ కలియుగంలో పుణ్యం కంటే పాపం తొందరగా ప్రవేశిస్తుంది, కారణం వాతావరణం కాలుష్యం, మనుషుల మనస్సులలో కాలుష్యం, అన్ని కాలుష్యం ఎక్కడ చూసినా కలుష్యమే, ఎక్కడ ఎవరిని ఎవరు నమ్మలేరు. కాళ్ళకి దండం పెట్టిన భక్తుల్ని నమ్ముదామా అంటే వాడు ఏం చేస్తాడు, అయ్యి బాబాయ్ గురువు గారు మీకు ఇల్లు కట్టి పెట్టిన అత్తి నిష్కో అంటాడు మేస్త్రి, అలా అన్నాడంటే తర్వాత నీ వీటి మీద స్త్రీ కాబట్టి ఏ క్షణంలో ఎవరు ఎలా ఎందుకు వస్తున్నాడో మనకి తెలియదు. దాని పూర్వం ఏది పలికితే అదే చేసేవాడు, ఏది చేస్తే అదే పలికేవాడు. లోపల ఒకటి బయట ఒకటి ఈ రెండు పూర్వం లేదు. అందుకే పూర్వకాలంలో ఎక్కువ ఆరోగ్యవంతులు ఉండేవారు. ఈయన 70 ఏళ్ళు వచ్చాయి, 10 ఏళ్ళ కొడుకు ఏమో తగ్గిపోయాడు. అసలే అప్పటికే పేదరికం వల్ల తిండి తక్కువగా ఉండడం వల్ల చిక్కిపోయాడు, మనిషి అస్థిపంజరం అయిపోయాడు, తల ఏమో ఒడుగుతోంది, కొడుకు మీద వ్యామోహం పోదు, వళిదిరు ముఖమాక్రాంతం పలితేనంకితం శిరక గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖమంతా ముడతలు పడిపోయింది, తలమంతా నిలిసిపోయింది, ముగ్గు గుడ్డ అయిపోయింది, తెల్లగా అయిపోయింది. పూర్వం తెల్ల చుట్టూ తెల్ల చుట్టుకే కాకపోయింది, అందుకని పాప తెల్ల చుట్టుతో ఒకటి. శరీరం అంతా శిథిలం అయిపోయింది, వేళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఒడుగుతున్నాయి, అన్నిటికీ ముసలితనం వచ్చింది. కానీ ముసలితనం లేదు, ఒక్కటి ఉంది పెట్టు, తృష్ణ ఆశ కోరిక, దానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు. 97 అనమండి, ఈ వయసులో నాకెవరు పిల్లలు ఇస్తారంటాడే, కానీ ఇప్పుడు అది పిల్లలు ఏమిటో, ఈ 97 వచ్చినా మళ్ళీ ఏదో కట్టాలి, ఏదో తీయాలి, ఏదో కోరిక ఉంటుంది ఉంటుంది. ఎన్ని 97 వచ్చాక ఒక ఆయన పాపం పడిపోయాడు, కాలు విరిగింది అనుకోండి, ఈ 90 ఏళ్ల వయసులో నా యువ గతుకుంటుందా, మళ్ళీ మీతో కలిసి పదవి కేదారం రాగానా కేదారం నడుస్తుందా అంటాడే. నేను అన్నాను అంటే కేదారం నడవాలని కోరిక ఉందా అన్నాను, అంటే వాళ్ళు ఆవిడంది ఉంటే అబద్ధం అండి, ఎంత పూర్వం యువనంలో ఉన్న విధ యాత్ర కాబట్టి అమ్మో కేదారం నేనెక్కడ నడుస్తాను అన్నాడు. ఇప్పుడు కాలు అదుపుకోవడానికి ఈ కేదారం అనే వంకలు వేసుకున్నాడు అండి ఆవిడ ఆవిడ అని చెప్పేసి. కాబట్టి 90 ఏళ్ళు వచ్చాక పడితే కాలు అదుపుకోవడం తేలిక, అలా అందించడం అని నన్ను అడగడం అంటే నేనేం తీయగలుగుతాను, నా దగ్గర ఏదో మానమైన ముందు అనుకున్నాడు అందించాడు, అది బూడింది తప్ప. కాబట్టి అవేమో ఏం చేయలేదు, ఆశ తప్ప మరొకటి ఏమి ఉండదు జీవుల దగ్గర. ఈయన కూడా ఈ వయసులో కూడా పుత్ర వ్యామోహం ధన వ్యామోహం తప్ప అదేమీ లేదు, పెద్దగా భక్తులేం కాదు. ఈ కొడుకు తగ్గిపోతే అడవుల్లో కొడుకు కోసం వెతుక్కుంటూ తిరిగాట, ఈ కొడుకు నడిచిన అడి కొంతవరకు ఆయన పరిచయమే, అందుకని అటు వెళ్ళాడా ఇటు వెళ్ళాడా అనుకొని కౌండిన్యా 50 వరకు ఉంటూ వెతికిపోయాడు. ఈ కంగారులో పగలు లేదు రాత్రి లేదు, ఎక్కడికి తిరిగాడో తెలియదు, పిచ్చెక్కడికి తిరిగాడు అడిగారు, అడవిలో దారి తప్పాడు, అడవుల్లో రూట్లు అంత దేనికి కాదు తెలుసుకోవడం. కౌండిన్యుడని వాని కానక అందందు తాగదపుచు వచ్చి దారి తప్పి ఘన వెంకటాద్రి మార్గంబులో చేరి మహారణ్యములదొచ్చి ఆత్తి పొంది ఆకలి తప్పి మెండయి నేల పొడువేళ తనసుకు వేర్కొని తల్లడించి ఏల కౌండిన్య ఎందుకో ఇది వటంచు బహు విధంపులుగా ఒక్క పొడుచు పలు. వాడికి ఎక్కడో కష్టమో సుఖం ఉన్నది, అందుకే అడవిలో తప్పిపోయిన తన కుమారుడు కౌండిన్యుడు వెతుకుంటూ కౌండిన్య ఏమైపోయావు ఆయన ముసలితనంలో లేక లేక కొడుకు పుట్టామనుకున్నాను, వంద ఒక్కగానొక్క కొడుకు నన్ను ఎక్కడికి పోయావు, నీ నాన్న నువ్వు లేకపోతే ఉండలేడురా బాబు బాబు అని ఏడుస్తూ తిరిగి తిరిగి వాడు అదృష్టవశాత్తు అడవిలో వెంకటాద్రి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మధ్యప్రదేశ్, ఎక్కడ వెంకటాద్రి, ఆ ముసంతంలో ఎలా నడవగలిగాడు అంటే భగవంతుడు వాడికి ఆ శక్తి ఇచ్చాడు, వాడిని తన దగ్గరికి రప్పించుకోవడానికి వాడికి ఆ నడిచే శక్తి ఇచ్చాడు. అలాగే ఏడుస్తూ ఏడుస్తూ 10-15 రోజులు తిరిగి తిరిగి అక్కడికి వచ్చాడు. ఎటు వెడితే తన కొడుకు దొరుకుతాడో తెలియదు, అసలు తను ఏ మార్గానికి వెడుతున్నాడో తెలియదు, ఇంటికి వెడుతున్నాడా మరో తోటికి పోతున్నాడో తెలియదు. దానిలో పులులు సింహాలు కనపడినప్పుడల్లా వాసుదేవ గోవింద కేశవ కృష్ణ నలిచేవాట, భయంతో మాత్రమే భగవన్నామం చేశాడు, భక్తితో ఏం కాదు. అతనే పరమ భక్తుడు కాదు, కేవలం భయంతో కేశవ మాధవ గోవింద అంటాడు. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు, బాంధవమునదైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన బంధుత్వంతో అయినా. అంటే అర్థమేంటి, కొంతమంది యాదవులు ఉన్నారు, కృష్ణుడు వాళ్ళందరికీ బంధువు, అందుకని కృష్ణ నువ్వు మాకు బావోయి, కృష్ణ నువ్వు నాకు అన్నయ్యవి, కృష్ణ నువ్వు నాకు తమ్ముడివి అని బంధుత్వంతో కృష్ణుడు దొరుకుతున్నారు. అంతే, వీరందరినీ వైకుంఠానికి కొట్టుకుపోయా. బంధుత్వంతో అయినా కృష్ణుడు దొరుకుతుంటే కృష్ణ నామస్మరణం చేసినట్టే కనుక భగవంతుడు నువ్వు ఏ వంతతో అయితేనే నన్ను తలుచుకున్నావు కనుక నీకు వైకుంఠం ఇస్తున్నాను అన్నాడు. చూశాను ఎంత అదృష్టవంతులండి, కృష్ణుడికి బంధువులు అవడం వల్ల యాదవులు ధరించారు. ఇక దుర్యోధనుడు పగతో కృష్ణుడు తిరగదానేవాడు, శిశుపాలుడు కృష్ణుడు నలుపుతానన్నాడు. అంటే శిశుపాలుడు కృష్ణుడు ఎందుకు తలుచుకున్నాడు, కసి వల్ల, పగ వల్ల, శత్రుత్వం వల్ల. శత్రుత్వంతో రోజు కృష్ణుడు తలుచుకున్నాడు. శత్రుత్వంతో కృష్ణుడు తలుచుకున్నాడు రామాయణంలో ఏంటి, అందువల్ల కృష్ణ 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 నేను తగ్గుతానన్నాడు. 24 గంటలు తొద్దుకోవాలి, ఏదో ఒకసారి తిట్టేస్తే వెళ్ళి వెళ్ళి చస్తే వాడికి మోక్షం కాదు. కానీ 24 అవర్స్ కృష్ణ చెప్పుతాను, కృష్ణ నలుగుతాను, కృష్ణ పుడుస్తాను అన్నామంటే ఈ వక్తలో కూడా కృష్ణనామస్మరణం చేయడం వల్ల వాడికి పుట్టేవే వస్తుంది. వకమైనా అంటే బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు కృష్ణ నాకు కష్టం కలిగింది అని తలుచుకుంటే కూడా ఆయన సంతోషిస్తాడు. ప్రీతితో సంతోషంతో కృష్ణనామస్మరణం చేసిన ఆయన ఆనందపడతాడు. ప్రాణభీతినైన ప్రాణం పోతున్నప్పుడు అయ్యో అడవిలోకి వచ్చాను, సింహం మీదకి వచ్చింది, లేక పులి మీదకి వచ్చింది, రక్షించన్నా సరే ఆ వక్తతో కృష్ణుడు తలుచుకున్నా ఆయన సంతోషిస్తాడు. ఏ వక్తతో అయినా భగవన్నామం మాత్రం చెప్పి. ఇప్పుడు ఈయనేం చేశాడు, భయంతో ప్రాణభీతితో బాధతో గోవింద కేశవ అనగానే ఆ చెంతువులు తమంతకానే పక్కకి వెళ్ళిపోయేది. అమ్మయ్య సింహం నా మీద పడలేదు, పులి నా మీద పడలేదు అని ధైర్యంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి కొండ వచ్చింది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఈ కొండ దగ్గర నుంచి ఎటు వెళ్ళాలో తిరిగి లేదు. ఒక పక్కన కపిల తీర్థం, మరొక పక్కన కొండకు వెళ్ళేటటువంటి దారి, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు నేను పైకి ఎక్కనా కిందకి వెళ్ళానా అని వాడు లోపల మాట్లాడాడట. ముసలాడు కదా, ఎక్కడే పోతున్నాడు, అంత పెద్ద పంట పైన ఎక్కడో ఏమిటేమిటో కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, కుక్కలు కనబడుతున్నాయి. ఇప్పుడు నా కొడుకు పైన ఉన్నాడా కింద ఉన్నాడా, ఈ గోతిలో పడ్డాడా గొప్పలో పడ్డాడా అనే భయంతో నన్ను రక్షించే దేవుడు లేడా అని ఒక్కసారి గోవింద అన్నాడు. టక్కన ఈయన అదృష్టవశాత్తు ఈయనకి 70 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళు ముసలాయన వచ్చాడు. ఆయన కూడా వణుకుంటూ వృద్ధమిత్ర ఎవరి కోసం ఇక్కడికి వచ్చామన్నాడు. నన్ను వృద్ధమిత్రంలో నాకంటే వృద్ధుడే ఉన్నాం, బంధువులు వందే దొంగలో ఉన్నాం, నేనే ముసలానండి, నాకంటే ఒక రిటైర్డ్ ముసలాయనుడు అయినా ఈ ప్రాంతం నీకు తెలిసినట్టుగా ఉంది, నాకంటే కొంచెం చురుగ్గా నడుస్తున్నావు. స్వామి నా కొడుకు ఒకటేనండి, లేక లేక వార్ధక్యంలో పుట్టాడు, వాడిని వెతుక్కుంటూ దారి తప్పికడికి వచ్చాను. నా కొడుకు కనపడలేదు, ఈ కొడుకు కోసం వెతకడానికి శరీరంలో ఓపిక కనపడటం లేదు. అలాగా వృద్ధుడా, ఈ అడవిలో కొద్ది రోజులు ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే వెంటనే నీ కొడుకు కోసం వెనక్కి పెడదాం అనుకుంటున్నావా అన్న. వెనుకకి తిరిగి ప్రయాణం చేసే శక్తి నాకెక్కడుంది సార్, ఎప్పుడైతే 2 రోజులు నడిచానో తిరిగటం లేదు, డే అండ్ నైట్ తిరిగట్లేదు, నాకు వాచి లేదు, నాకు ఒళ్ళంతా ప్యాచి లేదు అంట. ఇక నాకు శరీర వ్యామోహం పోయింది, ఏ క్షణంలో అయినా శరీరం పడిపోతుందేమో, నేను మరణిస్తానేమో అనే భయం వచ్చింది. అయినా ఒక్క బాధ మాత్రం ఉన్నది, అది ఏమిటో తెలుసా, మానవుడి పుట్టాక ఋషుల రుణం, దేవతల రుణం, పితృదేవతల రుణం, గురువుల రుణం తీర్చుకోవాలి. నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కనుక పెద్దవాడి, నేను మరణించాక నాకు దాన సంస్కారాలు చేసి దగ్గర పెడితే నా పితృదేవతల రుణం తీరుతుంది. నేను నా కుమారుడికి ఉపనయనం చేసి వాడి చేత దేవతల యజ్ఞం చేయిస్తే దేవతల రుణం తీరుతుంది. ఈ ముసలితనంలో నేను ఇంట్లో కూర్చున్నాడుగా, నా కుమారుడు ఎవరో పెద్దవాళ్ళని తీసుకొచ్చి పురాణం చెప్పిస్తే ఆ పురాణాన్ని వింటే తద్వారా గురువుల రుణం, ఋషుల రుణం తీరుతుంది. ఈ రుణములు తీర్చుకోవడానికి కావలసిన కుమారుడు కనపడలేదు. ఆ ఒక్క బెంగ బాధ నన్ను పీడిస్తుందన్నాడు. ఓహో అలాగా అయితే నాతో రా అని ఆ ముసలాయన వీడు చెయ్యి పుచ్చుకుని మహాబెంగ పెరిగిందంట. ఓ ఈ ముసలాడు ఇట్లా చేసుకున్నావు అన్నట్ట అన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు. ఎందుకు తెలిసిన మొట్టమొదట ఈ 90 ఏళ్ల వృద్ధుడు ఈ 70 ఏళ్ల ముసలాయని లాగుతూ ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు పెరిగి ఆ తర్వాత మరి ఎక్కడ వచ్చిందో శక్తి తెలియదు. కానీ ఆ పెద్ద ఆయన ఏమో పరిగెట్టాడు లేడులేగా, అంతకంటే లేడులేగా ఈ బోడైన పరిగెట్టాడు. అసలు ఇంటికి కాళ్ళ దెబ్బలు లేవు, చెయ్యి గట్టిగా కూర్చుని లాగుతుంటే చెయ్యి వెనకడం లేదు. ఈయన కొడుకోకుండా ఆయన వెంట వెళ్ళిపోయాడు. అంత పెద్ద కొండ 3.5 నిమిషాల్లో ఎదురు పరిగెత్తి ఎక్కారు. 3.5 నిమిషాలు ఆ పర్వతం అనేట్టుగా అప్పుడు అర్థమైంది ఈ ముసలాయన ఈ వచ్చే ప్రదేశం ఈ వచ్చినవాడు ఎవడో సామాన్యుడు కాదు, మహా తపస్యాడు. అందుకే ఆయన నా చెయ్యి పట్టుకోగానే నా శరీరంలో ఒక నూతన శక్తి వచ్చింది. అది ఒకరి ఏం మాట్లాడకుండా ఆయనతో వెళ్ళాడు. ఇద్దరు ఒకటి వెళ్ళాక ఇక్కడ ఒక తీర్థం ఉన్నది, ఈ తీర్థం చాలా గొప్పది, ఇందులో ఒకసారి నా పేరు చెప్పి పురుగులు పురుగు అన్నాడు. ఓహో పురుగు దానండి, మీ పేరు చెప్పి పొలగమన్నారు, ఎందుకంటే మీ పేరు ఏమిటండి అన్నాడు. అప్పటికైనా పేరు కూడా అడగలేదు. అదే మనం అయితే అప్పటికైనా వాటి నేమ్ అంటాం, అడగలేదు ఆయన. ఇప్పుడు అడిగాడు వాడు, మీ పేరు చెప్పి పొలగమన్నారు కాబట్టి అడుగుతాను మీ పేరు ఏమిటంటే. నువ్వు 10 సార్లు గోవింద గోవింద అన్నదే, నాకు కూడా మా నాన్నగారు గోవింద అని పేరు పెట్టారు. మీ నాన్నగారు ఎవరు? ఆ తర్వాత సొంతం పెట్టి పొలగబోయే బాగుందండి. వెంటనే గోవింద 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 అని అసలు పెరిగాడు. మొదటిగానే ఈ 70 ఏళ్ళు ఆయన 16 సంవత్సరాలు కొరాడైపోయాడు. ఈ 90 ఏళ్ళు ఆయన ఒడ్డు మీద ఉన్న ఆయన నేల మేకచ్చాయ శరీరుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు. అప్పటికి అర్థమైంది గోవింద అన్నప్పుడే నాకు అర్థం అవ్వాలి అనుకుని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాణ్ణి నేనెక్కడ, ఈ పడుతు వయస్సు ఎక్కడ, ఏ జన్మలో ఏ పుణ్యం చేయడం వల్ల నాకు నీ దర్శనం లభించింది అని అడిగా. ఈ జన్మలోనే చేసిన పుణ్యం, పూర్వజన్మ పుణ్యం కూడా కల. ఈ యుగములో ఈ కొండ మీద కడుగు పెట్టి నా నామస్మరణం గోవింద గోవింద అని విశ్వాసముతో చేసిన వాడికి సకల శుభాలు ఇస్తున్నాను. ఈ కొండకి అపూర్వ శక్తి ఉన్నది, అడవిలో ఉన్నప్పుడు గోవింద స్మరణ చేస్తే రక్షించాను, ఈ కొండ మీదకి వచ్చి గోవింద అనగానే ఈ పాపాలన్నీ తుప్పు నేర్పిన కలిపోయి తుప్పు పట్టిన ఇనుమని గీకితే ఏదైనా ఆకురై పెట్టి ఆ తుప్పు కింద రాలిపోతుంది, అలాగే నీ పాపాలు రాలిపోయి ఈ కొండ మీద గోవింద నామస్మరణం చేసిన వాడికి మాట వలసి కూడా పాపం ఉండదు. కాకపోతే విశ్వాసంతో భక్తితో చేయాలి, ఎలా చేసినా పుణ్యం వస్తుంది. కానీ పరమభక్తితో దృఢభక్తితో విశ్వాసముతో గోవింద 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 అంటూ ఉంటే ఒక్కొక్క శబ్దమునకు మన పాపములన్నీ పట్టపట్ట కిందకి రాలిపోతాయి, భస్మమైపోతాయి. అందుకే నీ పాపాలు పోగానే ఈ కుమారధార దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడ ఒకప్పుడు కుమారస్వామి స్నానం చేశాడు, అందువల్లే ఈ తీర్థమునకు ఆయన పేరు మీదుగా కుమారధార తీర్థం అని పేరు వచ్చింది. ఇందులో నువ్వు స్నానం చేసావు, నువ్వు యువకుడి అయ్యావు. అదే కలియుగ మానవులు అయితే ఇందులో స్నానం చేస్తే ఎల్లవేళల యువనముతో ఉండే దేవతలుగా మారిపోతారట. ఇప్పుడు ఉదాహరణకి మనం భక్తితో అక్కడ స్నానం చేస్తే ఆయన ఇచ్చినట్టుగా 16 ఏళ్ల యువనం మనకి ఇవ్వడు, అది కలియుగంలో నిషిద్ధం కనుక. కానీ మనం శరీరం విడిచిపెట్టాక ఎప్పుడు 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండే దేవతలుగా మారిపోతాం. దేవతలకి నవయువనం ఎప్పుడు వార్ధక్యం ఉండదు, దాని ఫలితం ఎప్పుడు అక్కడ ఉంటుంది. నీకు మాత్రం కావాలని 16 ఏళ్ల బాలుడు ఈ లోపం ఇచ్చాను. ఈ 16 ఏళ్ల బాలుడిని నువ్వు వెళ్ళి నీ కుమారుడిని పొందుతావు, కానీ నీ కొడుకు ఇలా చూస్తే గుర్తుపట్టలేదు. అందుకని నువ్వు వాడికి కావాలనుకున్నప్పుడు వార్ధక్య రూపం చూపించి తిరిగి నీ రూపంలోకి వచ్చే మహిమ ఇస్తున్నాను పో అన్నాడు. ఒక వృద్ధుణ్ణి కుమారుణ్ణి చేసిన తీర్థం కాబట్టి కూడా అది కుమారధార తీర్థం అని ప్రసిద్ధికి ఎక్కింది. ఈ కథ శ్రద్ధతో వింటే, ముసలివాడు శ్రద్ధగా వింటే వార్ధక్యంలో మంచం మీద పడి రోగములతో మరణించరు. నేను ఇద్దరు ఈ వెంకటాచల మహాత్మలో సుస్పష్టముగా వేదవ్యాసులు అని చెప్పిన మాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోగాలు అసలు ఏమేమి ఉందో తెలియదు, కానీ మీడియా వాళ్ళు భయపెట్టేస్తారు, ఆ భయంతో ఉండేకి చచ్చిపోతారు. దానికి రోగం కంటే భయంతో చచ్చిపోతామా? సెకండ్ వేవ్ లేదు, రెండు మామూలు లేదు, ఉన్న రోగం ఎంతైతే మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు కదా, కరోనా అని చచ్చిపోతారు భయంతో ఉండిపోవడదు. ఈ వంటతో కొంతమంది మెడికల్ మాఫియా అని ఒకటి ఉంటుంది, వాడు మెడిసిన్స్ వేసి మన దగ్గర వస్తున్నారు. అసలు ఆ మందులు వేసుకోవడం మానేశాక రోగం తగ్గుతుందో తెలిసిన వీళ్ళు. మా తమ్ముడికి కూడా వచ్చింది, వాడికి ఇంజక్షన్ కొడుతున్నంత కాలం వాడికి నాయకత చేదు అయిపోయి అన్నం తెల్లకపోతూ ఉంటే రే ఆ ఇంజక్షన్ ఆపేసి మందులు మారేసి నేను చెప్పినట్టు అన్నం చేసేట శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాడు. కారణం కొంతమంది మనకు తెలియకుండా లేదు మందులు ఇచ్చేస్తారు. డాక్టర్లు అంటే ఎలా ఉండాలండి? నంజాల్లో ఉదయ శంకర్ గారు సత్యశివ సుందరి గారు అని అప్పట్లో ఉన్నారు. వాడు ముట్టుకుంటే మన రోగం తగ్గుతుంది. ఎందుకంటే పిచ్చి మందులు ఎవరు ఎంతవరకు మెడిసిన్స్ ఇవ్వాలో అప్పేస్తారు. మహానుభావుడు కర్నూలులో ఉన్నారు మా డాక్టర్ గారు వేణుగోపాల్ గారు వెల్లడి సంక్రాంతికి సెక్రటరీ ఆయన ఆయన భార్య మేర వాళ్ళు డాక్టర్లు అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి రోగాలు తొలగిపోతాయి. కారణం ఏమిటి? నీ రోగములకు ఎంత మందు వేయాలో అంతమందే వేస్తారు. అనవసరమైన మందులు నీ శరీరంలోకి పంపరు. అందువల్ల మనకి మందులు వాడితే వేరే అనారోగ్యం కాదు. అలా కాకుండా అసలు ఏ రోగం వచ్చిందో తెలియదు. అక్కడికి వెళ్ళగానే హత్య తుమ్మి వెళ్ళగానే ముక్కు దగ్గర నుంచి కింద దాకా అనకూడదు కానీ అన్ని స్కామ్లు ఉంటాయి. ఎందుకంటే అసలు స్కామ్ సంబంధించిన చేయబట్టుకుంటే నీకు ఎందుకు వచ్చిందో తెలుసు. నాకే తెలుస్తుంది అని హత్య ఎందుకు అన్నాడు. అక్కడ పొల్యూషన్ ఉంది కనుక దాము ముక్కులో పెడితే హత్యం తుమ్ముతావు గొంతుకి రెప్పు వస్తుంది. అంత దానికి నీకు స్కాన్ చేయాలా? దాము ముక్కులో పెడితే నాకు తెలియదా? అంటే స్కామ్లు కాదు స్కామ్. దాంతో సగం మనం చచ్చిపోతాం. అటువంటి వాడు భయపెడుతున్నారు తప్ప ఏం అక్కర్లా. మీరు సరైన జాగ్రత్త తీసుకోండి. ఒకటితో ఒకటి పడకుండా ఉండండి. నేను చెప్పిన శుభ్రమైన వేపకషాయం తాగండి. ఏ భగవంతుడిని నామండి. అధైర్యం విడిచిపెట్టండి. ధైర్యంతో ఉండండి. సగం ధైర్యం వల్ల ఆరోగ్యం బాగోకూడదు తెలిసిన మీరు. లేకపోతే రోజు బెంగపెట్టుకుని నాకు రామం వస్తుందేమో నాకు రామం వస్తుందేమో ఇట్లా ఎంతకాలం తప్పుకుంటావు? ఎంతకాలం తప్పుకున్నా ఎప్పుడప్పుడు బయటికి రావాల్సిందే. మరీ ఎక్కువ తప్పుకుంటే బయటికి రాగానే ఆ రామం నిన్నగా పట్టుకుంటుంది. హాయిగా తెలుగు కొంచెం జాగ్రత్త తీసుకుని దగ్గర బయట తెలుగు తిరిగితేనే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి వార్ధక్యం చాలా ప్రమాదకరమైంది. అందున ఈ రోగకాలం మరింత ప్రమాదకరమైనది. అటువంటి కాలంలో ఈ కుమారధార మహిమ వింటే అనారోగ్యముతో మరణించడు గాక మరణించడు. వార్ధక్యంలో సుఖంగా అనాయాసంగా మరణిస్తాడు. తర్వాత ఉన్నంతకాలం ఆరోగ్యంగా వజ్రకాయుడి పొందుతాడు. తిన్నది అరుగుతుంది శుభ్రంగా. చూడండి మరి రామ జయ శ్రీరామ గురువు గారి దగ్గరికి వస్తారు. నన్ను బోధు తీసుకురాగలుగుతారు. ఆయన వయసు కూడా 70 పైనే ఉంటుంది అనుకుంటాను. కానీ ఆయన ఇప్పటికీ చురుగ్గా చెంగులు దోకగలరు. నేను కొంచెం అనుకోండి, కొంచెం జాగ్రత్త అనకపోతే గట్టకి 90 బయట వేగంతో కాదు. కొంచెం నా వల్ల భయపడి ప్రేమ తెలుస్తుంది. అలా చెప్పచ్చే గోవింద నామస్మరణ, రామనామస్మరణ, దైవ భక్తి, దృఢమైన అచంచలమైన విశ్వాసం ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం వస్తుంది. మరి కానీ ఉండవలసినంత భక్తి ఉండడంలా. అసలు భక్తులు కాకుండా పోలేదు, కానీ పూర్తిగా భక్తి ఉండడం లేదు మనలో. సంపూర్ణమైన భక్తి ఉంటే మనకి భగవద్గీత కలుగుతుంది. ఈ కథ విన్న వారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నమ్మి చెబుతున్నారు, వారి మాత్రం అనారోగ్యంతో మరణించరు. ఇది పరమ పవిత్రమైన కుమారధార తీర్థ మహిమ, చాలా గొప్పది. ఇక శంకరరావు గారి కథ ఇది. ఇది వాల్మీకి ఒకప్పుడు సూత్రుడికి డైరెక్ట్ గా చెప్పాడు. వ్యాసుడు చెప్పలేదండి ఈ కథ, సూత్రుడే చెప్పాడామని. వాల్మీకి నాకు పూర్వం గుణందొక ఇతిహాసంబు చెప్పే అన్నాడు. వాల్మీకి మహర్షి స్వయముగా సూత్రుడికి చెప్పిన దివ్య కథ ఇది. పూర్వం చంద్రవంశంలో శంఖనుడు రాజున్నాడు. ఆయనకి 11 క్షౌరిల సైన్యం ఉండేది. మహావీరుడు. చంద్రవంశం అంటే ఎప్పటిదండి? పూర్వయుగం నుంచి ఎప్పటి వరకు ఉందా చంద్రవంశం? ఇంకా చాలా గొప్ప వంశంలో ఏయాతి లాంటి వాళ్ళు, నభుషుడి లాంటి వాళ్ళు, పూరువు లాంటి వాళ్ళు, పాండవులు, కౌరవులు అందరూ పుట్టారు. పూర్వయుగం నాటి మాట. అప్పట్లో చంద్రవంశ వాళ్ళంతా ఇప్పుడు రామసేతు అని పిలుస్తున్నామే రామేశ్వర ప్రాంతం, ఆ ప్రాంతానికి వచ్చేవారు. అప్పటి ఇంకా రామసేతు లేదు. రాముడు త్రేతాయుగంలో అక్కడ సేతు పెట్టాక ఆయన పేరు మీదుగా నలుడు పెట్టిన వంతెన రామసేతు అని పిలువబడింది. కానీ ఏడు కొండలు ఎప్పుడు ఉన్నాయని చెప్పారు కదా, మీకు వరాహవతారంలోనే వచ్చిన కొండలు కదా. అందుకని చంద్రవంశం వాళ్ళంతా ఏడు కొండలకి ఆ రామసేతు ప్రాంతానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ త్రేతాయుగం నాటి కథ. రాముడి యొక్క అవతారం కొంతకాలం నడుస్తున్న కాలంలో ఈ చంద్రవంశపురాజు శంఖనుడు అనేవాడు కాంభోజ దేశాన్ని పరిపాలించేవాడు.